1971 ఫిబ్రవరి నెల అఖండ జ్యోతి మాసపత్రికలో పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు నా దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులు అనే పేరుతో కొంత సమాచారాన్ని ప్రపంచానికి అందించారు. ఆ వివరాలు మీకోసం. నా ఆధ్యాత్మిక సాధనలోని 2 మజిలీలు 24 సంవత్సరాల కాలంలో పూర్తి అయినది. సాధారణముగా యువావస్థలోనే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోస్తవత్ అనే ఆదర్శము నుండి అతిక్రమణ జరుగుతుంది. కామలోభముల ప్రబలత కూడా ఈ రోజుల్లోనూ ఉంటుంది. 15 సంవత్సరముల వయసు నుండి 24 సంవత్సరములలో నాకు 40 ఏళ్ల వయసు వచ్చే లోపల వాటి తీవ్రత తగ్గిపోయింది. సాధారణముగా ఈ వయస్సులోనే కోరికలు, వాసనలు, తృష్ణలు, మహత్వ ఆకాంక్షలు ఆకాశ పాతాళములను కలపటానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాయి. ఈ అవధి స్వాధ్యాయ, మనన, చింతనలకు, జప, ధ్యాన సాధనకు ఉపయోగించబడినది. ఈ వయస్సులో పలు వికారాలు ప్రబలంగా ఉంటాయి. అందువల్ల సాధారణంగా పరమాత్మ ప్రయోజనములకు 40 ఏళ్ల వయస్సు దాటిన వ్యక్తులని ఉపయోగిస్తారు. పెరుగుతోన్న వయస్సులో అర్థ వ్యవస్థ నుంచి సైన్య సంచాలన వంటి పలు మహత్వపూర్ణ కార్యాల బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. సేవా కార్యాలలో కూడా యువకులు చాలా సహాయం చేయగలరు. కానీ లోకమంగళ కార్యముల నేతృత్వం చేయటానికి ఈ వయస్సు సరి అయినది కాదు. శంకరాచార్య, దయానంద, వివేకానంద, రామదాసు, మీరా, నివేదిత లాంటి కొంతమంది తక్కువ వయస్సులోనే మంగళ కార్య నేతృత్వ భారము వహించి దానిని నెరవేర్చగలిగారు. సాధారణంగా తక్కువ వయస్సు గందరగోళాలని సృష్టిస్తుంది. పేరు, పదవుల మీద ఆకాంక్ష, ధన ప్రలోభము, వాసనాత్మక ఆకర్షణ ఉన్నవాళ్లు సామాజిక క్షేత్రములో నేతృత్వము వహించుటకు ప్రవేశిస్తే పలు వికృతులు సంభవిస్తాయి. అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థల సర్వనాశనము ఇలాంటి వారి వల్లే జరుగుతుంది. మంచి, చెడు అన్ని వయస్సుల వారిలో ఉన్నా సాధారణంగా యవ్వనములోనే మహత్వ ఆకాంక్షలు ఉంటాయి. పెరుగుతున్న వయస్సుతో పాటు స్వాభావికముగా వ్యక్తిలో ఈ కోరికల వేడి తగ్గుతుంది. అప్పుడు అతని భౌతిక లాలసలు కూడా తగ్గుతాయి. మరణకాలం సమీపిస్తున్నది అని గుర్తుకు వచ్చి పరలోకం సవరించుకోవటానికి ధర్మకార్యముల మీద రుచి పెరుగుతుంది. ఇందువల్ల తత్వవేత్తలు వానప్రస్థ సన్యాసముల కొరకు ఆయువు యొక్క ఉత్తరార్థమును ఉపయుక్తము అని నిర్దేశించారు. అది ఏమి రహస్యమో కాని నా మార్గదర్శకుడు నా యవ్వనమంతా కఠోర తపశ్చర్యకు వినియోగించారు. తపస్సు సాధనలోనే 40 ఏళ్ల వయసు వచ్చినది. వర్చస్వ, నేతృత్వ, అహంకార, మహత్వ ఆకాంక్షల ప్రలోభనాలలో కొట్టుకునిపోయే ప్రమాదముందని అనుకున్నారేమో. అతి పెద్ద పనులు చేయటానికి కావలసిన ఆంతరిక పరిపక్వము, ఆత్మబలము లేదు అనుకున్నారేమో. లేక గొప్ప పనులు చేయుటకు అవసరమైన సంకల్పబల, ధైర్య, సాహస సంతులనములను పరీక్షించారేమో. ఏది ఏమైనా నా మొదటి 40 సంవత్సరములు నేను మీతో చర్చించిన సాధనాక్రమములోనే గడిచిపోయినాయి. ఈ అవధిలో అంతా సామాన్యంగానే ఉంది. అసామాన్యమైనది ఒక్కటే, అది ఆవునీటితో నిరంతరము వెలిగే అఖండ దీపము. నా పూజాగృహములో నిరంతరము అది వెలుగుతూనే ఉండేది. దీని యొక్క వైజ్ఞానిక లేక ఆధ్యాత్మిక రహస్యమేమిటి? నేను సరిగ్గా చెప్పలేను. గురువు గురువే కదా, ఆదేశము ఆదేశమే, అనుశాసనము అనుశాసనమే. సమర్పణ అంటే సమర్పణే. కానీ ఒకసారి బాగా పరీక్షించి ఈ పడవలో ప్రయాణిస్తే ప్రమాదము లేదు అని నిర్ణయించుకున్నాక కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాను. సైనిక వ్యవస్థలో సైనికుడికి అనుశాసనము ప్రాణము కంటే ఎక్కువ ప్రీతికరమైనది. నాది అంధశ్రద్ధ అనుకోండి, లేక అనుశాసన ప్రియత అనుకోవచ్చు. నా జీవితానికి ఏ దిశను నిర్ధారించారో, ఏ కార్యపద్ధతిని ఆచరించమన్నారో దానిని సర్వస్వము అనుకుని పూర్తి నిష్ఠతో పూర్తి తత్పరతతో చేసుకుంటూ వెళ్ళాను. నా సాధనాగతిలో అఖండ దీప స్థాపన ఈ ప్రక్రియలోని భాగమే. మార్గదర్శకుణ్ణి విశ్వసించాను, పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకున్నాను. ఇక ప్రశ్నలెందుకు, తర్కములెందుకు, సందేహములెందుకుండాలి? ఇవి ఎప్పుడూ నాలో ఉదయించలేదు. నా సాధనలో అఖండ దీపము అత్యంత అవసరము అని చెప్పారు. అంతే, పురచరణలు పూర్తి అయ్యే వరకు అలాగే వెలుగుతూ ఉండేటట్లు చూశాను. ఆ తర్వాత అది ప్రాణప్రియంగా మారినది. 24 సంవత్సరాల తర్వాత దానిని ముగించవచ్చు. కానీ ఆ ఊహే నాకు ప్రాణాంతకంగా అనిపించింది. అందువల్ల అఖండ దీపము నా జీవితాంతము వెలుగుతూ ఉంటుంది. నేను అజ్ఞాతవాసానికి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాను. అప్పుడు నా ధర్మపత్ని అఖండ జ్యోతి బాధ్యత వహిస్తుంది. నేను ఏకాకినే ఉంటే, భార్య లేకపోతే మరో విధి విధానం ఏర్పరిచేవాణ్ణి. అఖండ దీప బాధ్యత చాలా క్లిష్టమైనది. వేతనము కోసము శ్రద్ధ లేని వాళ్ళు, దుర్బలులు ఈ దివ్య అగ్నిని కాపాడలేరు. చాలామంది అఖండ దీప స్థాపన చేస్తారు. అవి పేరుకు మాత్రమే అఖండ దీపములు. పలుమార్లు ఆరిపోతూ ఉంటాయి, మళ్ళీ వాటిని వెలిగిస్తూ ఉంటారు. నా అఖండ జ్యోతి నిరంతరము ఉండటకు కారణము బాహ్య సతర్కత కాదు, అంతర్నిష్ట కారణమని తెలుసుకోవాలి. దీన్ని అక్షుణ్ణంగా ఉంచుటకు నా ధర్మపత్ని అసాధారణ సహాయ సహకారములను అందించింది. అఖండ దీపము అఖండ యజ్ఞ స్వరూపమేమో. అగరబత్తులను వెలిగించుట హవన సామాగ్రి యొక్క, జపము మంత్రోచ్చారణ యొక్క, జ్యోతి నేతితో ఆహుతి వేసి క్రియాకలాపాలకు సంకేతమేమో. ఈ విధంగా ఒక అఖండ హవనము యొక్క స్వసంచాలిత ప్రక్రియ జరుగుతున్నదేమో. నీటితో నిండిన కలశము వెలుగుతున్న దీపస్థాపన, అగ్ని జల సంయోగముతో ఆవిరి యంత్రము లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకున్నటకు ఈ బాహ్య జ్యోతి నుండి సహాయం లభిస్తున్నదేమో. ఏది ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమాన ఆనందము, ఉల్లాసము నిరంతరము లభిస్తున్నది. బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులు బయటనే వెలుగుతున్నట్లు కనిపించినా, మెల్లిమెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణలో అలాగే నిరంతరము వెలుగుతున్నది అన్న అనుభూతి స్పష్టముగా తెలియట మొదలుపెట్టినది. ఏ విధంగా పూజాగృహములో ఈ అఖండ జ్యోతి తన ప్రకాశమును అందజేస్తున్నదో, అదే విధముగా నా సమస్త అంతరంగము నాలో వెలుగుతున్న అఖండ జ్యోతి ద్వారా జ్యోతిర్మయముగా మారుతున్నది అని నిరంతరము తెలిసినది. నేను శరీరము, మనస్సు, ఆత్మలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏ జ్యోతి అవతరణ సాధన ధ్యానము చేయుచున్నానో సంభవత అది ఈ అఖండ దీపం యొక్క ప్రతిక్రియ ఏమో. నా ఉపాసన యొక్క సంపూర్ణ అవధిలో ఏ విధముగా ఉపాసనా గృహములో అఖండ దీపము తన వెలుతురును విస్తరింపచేసిందో అదే విధముగా భావనాక్షేత్రములో కూడా అటువంటి ప్రకాశము అన్ని వైపులా విస్తరించేది. నేను, నాది అంతా ప్రకాశమేమే. చీకటి పొరలు తొలగిపోయాయి. మోహాంధకారం భస్మమైనది. ప్రకాశమయమైన భావనలు, ఆలోచనలు, గతివిధులు నా శరీరమును, మనస్సును ఆవరించుకున్నాయి. సర్వత్రా అన్ని వైపులా ప్రకాశము సముద్రము వలె విస్తరించింది. నేను ఒక చేప వలె ఈ విశాల ప్రకాశ సముద్రములో వీధులాడుతున్నాను. ఈ అనుభూతులు, ఆత్మబలము, దివ్య దర్శనము, అంతా ఉల్లాసము వికసించడానికి అఖండ దీపము ఎంత సహాయపడినదో నేను చెప్పలేను. ఇది నా యొక్క కల్పనయే కావచ్చు, ఊహయే కావచ్చు. కానీ నేనెప్పుడూ అనుకుంటాను పూజాగృహములు అఖండ దీపస్థాపన చేసి ఉండకపోతే పూజాగృహములో ఆవరించి ఉండే మసక వెలుతురువలే నా అంతరంగము కూడా మసక మసకగానే ఉండేదేమో. ఇప్పుడైతే నాకు ఈ అఖండ దీపము దీపావళి దీప పర్వము వలె నా నర నరాలలో మిరుమిట్లు గొడుపుతూ కనిపిస్తున్నది. నా భావభరిత అనుభూతుల ప్రవాహములో 32 సంవత్సరముల పూర్వము మాసపత్రిక ఆరంభించినప్పుడు ప్రపంచంలోకెల్లా నాకు ప్రియమైన, నేను ఇష్టపడే సర్వోత్తమమైన పేరు అఖండ జ్యోతి అని పెట్టాను. ఆ భావావేశములో ప్రతిష్ఠించబడిన మాసపత్రిక ఈ అఖండ దీపము యొక్క చిన్న విగ్రహముగా, మూర్తిగా ప్రపంచంలో మంగళమయ ప్రగతి ప్రకాశ కిరణములు విస్తరింపచేయటలో సమర్థవంతంగా ఉపయోగపడింది. నా అఖండ దీపములోని కొన్ని ప్రకాశ కుంజములే ప్రతి నెల అఖండ జ్యోతి మాసపత్రికగా వస్తున్నవి. సాధన యొక్క 3వ చరణములో ప్రవేశించగానే ఆత్మవత్ సర్వభూతేషు కిరణాలు 4 దిశలా వెదజల్లబడ్డాయి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ సాధన నా శరీరము వరకే సీమితము. కళ్ళల్లో పాపదృష్టి వస్తే వివేకము అనే 3వ నేత్రము తెరిచి దానిని భయపెట్టి పారద్రోలాను. శరీరము మీద అత్యంత కఠోర నియమాలతో సంకెళ్ళు వేశాను. దానివల్ల దారి తప్పే పరిస్థితులు ఏర్పడే సంభావనను తీసివేశాను. ఇంకా చెడు వ్యవహారము చేయలేను కదా. మాతృవత్ పరదారేషు సాధన ఎటువంటి అవరోధాలు లేకుండా నిభాయించుకున్నాను. ప్రారంభంలో మనస్సు కొంచెం ఎదురుతిరిగినది, బాధపెట్టినది. కానీ శరీరము నాకు ఎప్పుడూ సహకరించినది. మనస్సు నిరాశ చెంది తన ఓటమును ఒప్పుకుంది. ఆ తర్వాత అది నాకు పూర్తిగా మిత్రుడై సహకరించింది. స్వేచ్ఛగా పేదరికాన్ని వరించటం వల్ల అవసరాలను సాధ్యమైనంతగా తగ్గించుకునటం వల్ల సేకరణ అనే భావనను పూర్తిగా వదిలివేయటం వల్ల పరద్రవ్యము మీద ఆకర్షణ తొలగిపోయినది. పొట్ట నింపుకోవటానికి, శరీరము కప్పుకొనుటకు నా స్వ ఉపార్జనే సరిపోతే పరద్రవ్యము అపహరించుకొనుటకు అవసరమేముంది? మిగిలినది దొరికినది ఇతరులకు పంచుతూ వచ్చాను. పంచటము ఇవ్వటము అను రుచి మరిగి ఆ అనుభూతిలో ఆనందం పొందగలిగినప్పుడు ఇక సేకరించి సంగ్రహించటమెందుకు? ఏ ప్రయోజనము కొరకు పరద్రవ్యమును ఆశించి పాపం చేయాలి? సాధారణ బీద అపరిగ్రహి బ్రాహ్మణ జీవితము నాలో ఒక అసాధారణ ఆనందము సంతోషము ఉల్లాసము నింపినది. ఈ అనుభూతి ఇతరులకు కూడా లభిస్తే ఎవ్వరి మనస్సుకి పరద్రవ్యమును ఆశించి పాపభారమును శిరస్సు మీద మోపే కోరికే కలుగదు. అపరిగ్రహం వల్ల లభించే అనుదానాల ప్రక్రియ అంతఃకరణములో ఎంత అద్భుతమైన ప్రభావము చూపిస్తుందో ఎవరికెరుక. నాకు మాత్రం ఈ దివ్య విభూతుల భాండాగారము అప్రయత్నముగానే దొరికినది. ఆ తరువాత అడుగులు ఆధ్యాత్మికత యొక్క మూడవ చరణం వస్తుంది. అది ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ తనలాగే భావించుకునుట. వినుటకు చెప్పుటకు ఈ శబ్దావళి అతి సాధారణంగా అనిపిస్తుంది. దీని అవధి నాగరిక కర్తవ్యముల పాలన, శిష్టాచారము, సద్వ్యవహారము వరకు వెళ్ళి ఆగిపోతుంది. కానీ దీని తత్వజ్ఞానము అతి విస్తృతము. పరమాత్మ సత్తాతో పూర్తిగా కలిసిమెలిసి ఏకీకరణ చెందే స్థితి దీని పరిధి. ఈ సాధన కొరకు ఇతరుల అంతరంగముతో తన అంతరంగమును మేళవించి వారి సంవేదనలను తన సంవేదనగా అనుభూతి చెందాలి. వసుధైక కుటుంబకము యొక్క మాన్యత దీని మూర్తి భవించిన రూపమే. అందరూ నా కుటుంబీకులే, నాతో పాటు ఇతరులు, ఇతరులతో పాటు నేను, ఒకే సూత్రములో గుచ్చబడి ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయిన భావన ఈ అనుభూతి యొక్క ప్రతిక్రియ. ఇతరుల సుఖము తన సుఖముగాను, ఇతరుల దుఃఖము తన దుఃఖముగా అనుభవములోకి వస్తుంది. ఇటువంటి వ్యక్తి తన వరకే సీమితము కాలేడు, స్వార్థ పరిధిలో కట్టుబడి ఉండనూ లేడు. ఇతరుల దుఃఖమును నివారించడానికి, వారికి సుఖమును చేకూర్చడానికి చేసే ప్రయత్నాలు తన వ్యక్తిగత ఆకాంక్షగా ప్రయోజనముగా అనిపిస్తాయి. ప్రపంచంలో చాలామంది వ్యక్తులు సుఖంగా ఉన్నారు, సన్మార్గం మీద నడుస్తున్నారు, మానవ జీవితానికి ధన్యత ఆపాదించుకుంటూ తమకి ఇతరులకు మంగళమయ వాతావరణము నిర్మించుకుంటున్నారు. ఈ ఆలోచనే చాలా ఓదార్పునిస్తుంది. ప్రపంచాన్ని ఈశ్వరుడు నిజంగా పవిత్ర ఉద్దేశముల పూర్తి కొరకు నిర్మించాడు అనే నమ్మకం కలుగుతుంది. ఇక్కడ పుణ్య జ్ఞానములున్నవి. వీటిని ఆధారంగా చేసుకుని ఎవరైనా ఆనందము ఉల్లాసము పొందగలరు. శాంతి సంతోషముల దివ్య ఉపలబ్ధులు కావలసిన పరిమాణమును పొందగలరు. పుణ్యాత్మ పరోపకారి ఆత్మావలంబి వ్యక్తుల యొక్క అభావము ఇక్కడ లేదు. సంఖ్యలో వీరు తక్కువ మందే కావచ్చు, కానీ వారి ప్రకాశము అన్ని వైపులా విస్తరిస్తుంది కదా. వారి ఉనికి మనిషిలో దేవత్వమున్నది అని నిరూపిస్తున్నది. ఎవరైనా అతి స్వల్ప ప్రయత్నములతో దీనిని సజీవము చేసుకుని సక్రియము చేయగలుగుతారు. పృథ్వీ మీద వీరుల కొరత లేదు. ఇక్కడ నర నారాయణులున్నారు. పరమాత్మ ఎంత గొప్పవాడు, ఉదారుడు, దివ్యమైనవాడు, దాని పరిచయము ఆయన ప్రతికృతులైన ఆత్మలను చూడవచ్చును. వీరు శ్రేయో మార్గమును అవలంబించి దారిలో ఉన్న ముళ్లను తమ కాలుతో నలిపివేస్తూ లక్ష్యము వైపు శాంతి, శ్రద్ధ, ధైర్యముతో ముందుకు వెళ్తూ ఉంటారు. మానవత్వాన్ని గౌరవాన్వితం చేసే ఈ మహామానవుల ఉనికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ మానవ శరీర ధారణ చేసి ఈ పృథ్వీ మీద అవతరించుటకు కోరుకునేటట్లు చేస్తున్నది. ఆదర్శముల ప్రపంచములో విచారణ చేసేటటువంటి ఉత్తమోత్తమైన గతివిధులను అవలంబన చేసుకునే మహామానవులు బహిరంగములో లేమిలో ఉన్నట్లు కనిపించినా అంతరంగంలో ఎంత సమృద్ధితో సుఖ సంతోషాలతో ఉన్నారో వారిని చూసి నా హృదయం కూడా పులకించింది. వారి శాంతి నా అంతఃకరణాన్ని స్పృశించింది. పుణ్యాత్మ యుధిష్ఠరుడు కొంతకాలం నరకంలో ఆగినప్పుడు అక్కడున్న ప్రాణులు ఎంత ఆనందంలో మునిగిపోయారో తెలిపే మహాభారతములోని సంఘటన నాకు నిరంతరము గుర్తుకు వస్తుంది. పుణ్యాత్మల స్మృతి మాత్రముతోనే నాకు ఇంత సంతోషము, ప్రకాశము లభిస్తే వారు స్వయంగా ఎన్ని దివ్యానుభూతులు అనుభవించేవారు అని అనుకుంటూ ఉంటాను. ఈ అసహ్యకరమైన ప్రపంచంలో ఏమాత్రం సౌందర్యం ఉన్నా అది ఈ పుణ్యాత్మల అనుదానమే. అసీమ అస్థిరతతో నిరంతరము ప్రేత పిశాచముల వలె హాహాకార దృశ్యము చేసే అణువు పరమాణువులతో నిండిన ఈ ప్రపంచంలో ఉన్న స్థిరత్వము, శక్తి ఈ పుణ్యాత్మల ద్వారానే ఉత్పన్నమైనది. అన్నిచోట్ల వెదజల్లబడి ఉన్న జడ పంచతత్వములలో కనిపించే సరళత, సరసత, శోభ ఈ సత్పథగాముల ప్రయత్న పురుషార్థము. ప్రలోభనాలు, బంధనాలు ఛేదించుకుని ఎవరైతే ఈ సృష్టిని సుగంధమయం చేసి శోభాయమానముగా చేయాలని సంకల్పించారో వారి శ్రద్ధయే పృథ్వీని ధన్యము చేస్తున్నది. ఎవరి పుణ్య ప్రయత్నాలు లోకమంగళము కొరకు నిరంతరము గతిశీలముగా ఉన్నాయో అటువంటి నరనారాయణల దర్శనము, స్మరణము చేసుకొని పుణ్యము పొందాలి అనే కోరిక నిరంతరము ఉండేది. వారి చరణ ధూళి శిరస్సును వేసుకుని నన్ను నేను ధన్యం చేసుకోవాలి అనే కోరిక సర్వవేళలా నాలో ఉండేది, నిరంతరము ఉండేది. ఎవరు తన ఆత్మను పరమాత్మగా మార్చుకున్నారో ఆ పురుషోత్తములలో ప్రత్యక్షముగా పరమేశ్వరుణ్ణి చూసి ఈనాడు కూడా ఈశ్వరుడు సశరీరముగా ఈ పృథ్వీ మీద నివసిస్తూ తిరుగుతున్నాడు అని స్పష్టముగా కనిపించేది. నా నలువైపులా ఇంత పుణ్య పరమార్థములు కనిపిస్తుంటే సంతోషము పొందుటే కాక ఇక్కడే అనంతకాలము ఉండుటకు మనస్సులో కోరిక ఉదయించేది. ఈ పుణ్యాత్మల సాన్నిధ్యంలో స్వర్గము, ముక్తి, సిద్ధి మొదలగు వాటికంటే చాలా ఎక్కువ ఆనందం పొందగలము. ఈ అనుభూతిని నేను ఎప్పుడైతే స్వయముగా నిరూపించుకున్నానో కష్టములతో కూడిన జీవిత విధానము మధ్య ఈ విశ్వ సౌందర్య స్మరణ నాకు నిరంతరము ఉల్లాసమునిచ్చేది. ఆత్మవత్ సర్వభూతేషు ఈ సుఖోపలబ్ధితో పాటు దాని రెండవ పక్షము కూడా నాకు స్పష్టముగా కనిపించింది. ప్రపంచంలో దుఃఖమునకు కొదువలేదు. దుఃఖము, క్లేశము, శోక సంతాపమును, అభావము, దారిద్ర్యముతో చాలామంది వ్యక్తులు నరక యాతనలు అనుభవిస్తున్నారు. సమస్యలు, బాధలు, పలు ఉద్వేగములు మనుష్యులను తినివేస్తున్నాయి. అన్యాయము, శోషణ యొక్క కుచక్రములో చాలామంది ఇరుక్కుని బాధపడుతున్నారు. దుర్బుద్ధి సర్వత్రా నాటకీయ వాతావరణాన్ని నిర్మిస్తోంది. అపరాధములు పాపముల దావానములలో కాలిపోయి చీత్కారములతో వేదనలతో బాధపడు వారి గురించి చూస్తూ వింటూ ఉంటేనే ఇంత వ్యధ కలుగుతుంటే ఇవన్నీ భరిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? సుఖ సాధనాల సామగ్రి ఈ ప్రపంచంలో తక్కువ లేదు. అయినా దుఃఖదైన్యముల కంటే ఎక్కడా ఏమీ కనిపించటలేదు. ఒకరికొకరు స్నేహ సద్భావనలతో సహకరించుకోగలిగితే ఈ కష్ట వేదనల నుండి తప్పించుకోగలరు. ప్రగతి సమృద్ధి యొక్క సద్భావనను తెచ్చుకోగలరు. కానీ ఏం చేయగలం? మనోభూమియే వికృతమైతే, ఆలోచన విధానమే శీర్షాసనమేస్తే, అనుచిత క్రియాకలాపాలే నిరంతరము చేస్తూ ఉంటే, విషవృక్షాన్ని నాటుకుని అమృత ఫలమును ఎలా ఆశించగలము? సర్వత్రా వ్యాపించిన దుఃఖ దారిద్రము శోక సంతాపాలతో సమస్త మానవ జాతికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో, పతన పాపముల గర్తములలో మనుష్యులు ఎంత గొప్పగా వేగముగా పడిపోతున్నారో చూస్తూ ఉంటే, వింటూ ఉంటే నా అంతరాత్మ కన్నీరు కార్చింది. వ్యక్తి తన ఈశ్వరీయ అంశను అస్తిత్వమును ఎందుకు మర్చిపోయాడు? తన స్థాయిని స్వరూపాన్ని ఇంత క్రిందకు ఎందుకు దిగజార్చాడు? ఈ ప్రశ్నలు నిరంతరము నా మనస్సును తొలిచేది. తెలివితేటలు, చతురత, అవగాహన సామర్థ్యము అన్నీ ఉన్నవి. ఒకదానికంటే ఒకటి మించిన కళాకౌశలమును వ్యక్తులు అందజేస్తూనే ఉన్నారు. ఒకరిని మించి ఒకరు చాతుర్యము చమత్కారమును పరిచయం చేస్తూనే ఉన్నారు. వీరికి దుష్టత నికృష్టతల సహాయముతో ఏమి పొందాలనుకుంటున్నారో అది మృగతృష్ణయే అని, దానివల్ల పతనము సంతాపము మాత్రమే దొరుకుతున్నది అని ఎందుకు అర్థం కాదు? మానవులు తమ తెలివితేటలతో ఇంగిత జ్ఞానము స్నేహ సౌజన్యములు వికసితము చేయటం వల్లనే మానవీయ గౌరవానికి అనురూపమైన పరిస్థితులు ఏర్పడతాయి అని, ప్రగతికి ఇది చాలా అవసరము అన్నది అర్థం చేసుకోగలిగితే ప్రపంచ పరిస్థితి వేరే విధంగా ఉండేది. అందరూ సుఖంగా శాంతి సౌఖ్యాలతో జీవిస్తూ ఉండేవారు. ఎవరు ఎవరిని అవిశ్వాసము సందేహముతో చూడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఎవరు ఇతరుల వల్ల మోసపోరు, బాధపెట్టబడరు. అప్పుడు ప్రపంచంలో దుఃఖ దారిద్రము ఉండేది కాదు. సర్వత్రా సుఖ శాంతి యొక్క సుగంధము వ్యాపించి ఉండేది. తెలివైన మానవుడు పాపము యొక్క ఫలము దుఃఖము, పుణ్యము యొక్క ఫలము సుఖము అనే అతి స్పష్టమైన కార్యాచరణ పద్ధతి ఎందుకు అర్థం చేసుకోడో తెలియదు. ఆచరించుటకు అస్సలు ప్రయత్నించడు. ప్రపంచ చరిత్రలో చాలామంది అనుభవాల సాక్ష్యము అనేటిని ఆచరించి స్వార్థ సంకీర్ణతతో లిప్తమై ఉన్న ప్రతి ఒక్కరికి పతన సంతాపాలు లభించాయి అని స్పష్టంగా తెలుపుతుంది. ఉదాత్తత చెంది నిర్మలత్వము చెందకుండా ఎవరూ శాంతిని పొందలేరు. సన్మానము, ఉత్కర్ష సిద్ధి, ఆదర్శవంతమైన విధి విధానమును అవలంబించకుండా ఎవ్వరికీ లభించదు. పుట్టిలత ఏడు పరదాలు దాటుకొని తనను తానే తెలుపుకుంటుంది అని అడుగడుగునా చూస్తున్నా మనం ప్రపంచం యొక్క కళ్ళల్లో మట్టి కొట్టి మన ధూర్తతను దాచుకునగలమని ఎలా అనుకుంటామో తెలియదు. మనలో ఉన్న చెడు భావనలను ఎవ్వరూ తెలుసుకొనలేరు. ఈ దాగుడు మూతల ఆట నిరంతరము ఆడగలమని ఎలా అనుకుంటున్నాము? ఇలా ఆలోచించేవాళ్ళు 1000 కళ్ళతో చూడగలిగే, 1000 చేతులతో పట్టుకునగలిగే నిస్సాత్మ ఎవరు ఎన్ని పరదాల వెనకాతల దాగి ఉన్నా వారిని బయటకు తోస్తుంది అని ఎందుకు మర్చిపోతారు? వాస్తవికత ఖచ్చితంగా ప్రకటీకరింపబడుతుంది. మోసము తనను తానే ప్రకటీకరించుకుంటుంది. ఈ సనాతన సత్యము, పురాతన తథ్యము ప్రజలు అవగాహన చేసుకోగలిగితే, అశుభమును ఆధారముగా చేసుకుంటే పొందే దుర్గతి అనుభవంలోకి తెచ్చుకోగలిగితే, రాజమార్గమైన సన్మార్గమును వదలి కంటకాకీర్ణమైన కుమార్గము మీద ఎందుకు నడుస్తారు? ఎందుకు దారి తప్పుతారు? ఎందుకు ఏడుస్తూ బాధపడుతూ సురదుర్లభమైన మానవ జీవితాన్ని కుళ్ళిపోయిన శవము వలె మోస్తూ ఈడ్చుకుంటూ జీవిస్తారు? దుర్బుద్ధి యొక్క ఈ వ్యాప్తి, దాని వలలో అనేక మంది నిస్సహాయులైన ప్రాణులు చీత్కరిస్తూ ఇరుక్కును బాధపడుతున్న ఈ దయనీయ దుర్దశ నాకు మర్మాంతకమైన పీడగా మారింది. ఆత్మవత్ సర్వభూతేషు సాధన విశ్వమానవుని ఈ వ్యథ నా వ్యథగా మార్చింది. నా కాళ్ళు చేతులే ఎవరు రకరకాలుగా మడిచి మండిస్తున్నారు అనిపించింది. అందరిలోనూ నా ఆత్మ గృచ్చబడి ఉన్నది. అందరూ నా ఆత్మలోనే గృచ్చబడి ఉన్నారు. ఈ గీతావాక్యం చదువుటకు వినుటకు పర్వాలేదు, కానీ ఇది అనుభూతి యొక్క స్థాయిలో దిగి అంతఃకరణంలో ప్రవేశించినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. వ్యక్తి యొక్క అంగ అవయవముల యొక్క కష్టము అతనిని ఎంత బాధపడుతుందో, తన స్త్రీ పుత్రాదుల పీడ అతని చిత్తమును ఎంత విచలితము చేస్తుందో, సరిగ్గా అటువంటి బాధ ఆత్మ విస్తార దిశలో ముందుకు వెళ్ళినప్పుడు విశ్వవ్యాపక దుఃఖము నా దుఃఖమే. వ్యధిత పీడితుల వేదన తనదిగా అనుభూతి చెందటం వల్ల భయంకర వేదన ఏర్పడుతుంది. పీడిత మానవత యొక్క, విశ్వాత్మ యొక్క, వ్యక్తి మరియు సమాజము యొక్క వ్యధ వేదనలు నాలో ప్రవేశించి నన్ను విచలితుడిని చేయటం మొదలుపెట్టాయి. కన్ను, పన్ను, కడుపు నొప్పితో బాధపడే వ్యక్తి ఏ ఉపాయముతో కష్ట నివృత్తి జరుగుతుందా అని ప్రయత్నిస్తాడో, ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆక్రోశము నిరంతరము అతనిలో ఏర్పడుతుందో, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధ నివృత్తి కొరకు చేయగలిగే ప్రయత్నాలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆచరించటానికి ఆతురత పడతాడో, అటువంటి మానసిక స్థితి నాలో ఏర్పడింది. ప్రమాదంలో కాలో చేయో విరిగిపోయిన పిల్లవాడిని తల్లి తన జ్వరాన్ని, జలుబును కూడా మరచి వైద్యశాలకు తీసుకుని వెళ్ళుటకు ఎలా ఆతురత చూపిస్తుందో, సుమారు నా మనోదశ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నది. నా కొరకు సుఖ సాధనాలు జమ చేసుకునే సమయం అసలు ఎక్కడ ఉన్నది? విలాసపూరిత సామగ్రి విషము వలె కనిపిస్తుంది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని వినోదములో సమయం గడుపుదాము అనే మాట ఎప్పుడు వచ్చినా మరణాసన్న రోగుల యొక్క ప్రాణము రక్షించగలిగే వీలు ఉన్న ఒక గ్లాసు నీళ్లను తన కాళ్ళు కడుక్కోవటానికి ఉపయోగించుకునే వాడిగలే ఆత్మ గ్లాని కలిగేది. ఆకలితో ప్రాణాలు వదిలే స్థితిలో ఉన్న చిన్నపిల్లవాడి నోటి నుంచి ఆహారమును లాక్కుని తల్లి తన కడుపును ఎలా నింపుకొనగలదు? బాధతో కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న పిల్లవాడిని వదిలి తండ్రి పేకాట చదరంగము ఎలా ఆడగలడు? ఒక హృదయహీనుడే ఇలా ఉండగలడు. ఆత్మవత్ సర్వభూతేషు అనే సంవేదన ఎప్పుడు తీవ్రమైనదో, ప్రఖరమైనదో. క్రూరత్వము, నిర్దయ మొదలైనవి అందులోనే కాలు భస్మమైపోయినవి. కేవలం అంతఃకరణలో కరుణయే మిగిలినది. నా జీవితంలోని ఈ అంతిమ అధ్యాయంలో కూడా అది అలాగే ఉన్నది. దానిలో ఏమాత్రము తగ్గుదల రాలేదు. పైగా అంతకు మించి రోజు రోజుకు అది పెరుగుతూనే ఉన్నది. ఆత్మజ్ఞానులు సుఖంగా ఉంటారు. వారికి మంచి నిద్ర పడుతుంది. నాకు మాత్రం అటువంటి ఆత్మజ్ఞానము ఇంతవరకు దుర్లభముగానే ఉన్నది. అటువంటి ఆత్మజ్ఞానము నాకు లభిస్తుంది అని అనుకోవటం లేదు. ప్రపంచంలో ఎంతవరకు యథా వేదనల యొక్క అస్తిత్వము ఉంటుందో, ఎంతవరకు ప్రాణులు క్లేశ కష్టముల అగ్నిలో కాలుతూ ఉంటారో, విశ్రాంతిగా కూర్చోవాలి అనే కోరిక నాకు ఎప్పుడూ రాకూడదు అనే ఈశ్వరుణ్ణి నేను నిరంతరము ప్రార్థిస్తున్నాను. నాకు శాంతి, సుఖము, సంతోషము, విశ్రాంతి అక్కర్లేదు. పీడితుల వ్యధను నా వ్యధగా అర్థం చేసుకుని అనుభూతి చెందగలిగే కరుణ కావాలి. నాకు సమృద్ధి అక్కరలేదు. ఇతరుల కంటినీరు తుడవగలుగుటలో తన సార్థకతను నిరూపణ చేసుకునే శక్తి కావాలి. ఈ అనుదాన వరదానాన్ని భగవంతుడి నుండి అడిగాను. ద్రౌపదికి వస్త్రమునిచ్చి ఆమె లచ్చను కాపాడిన ఆ భగవంతుడు నన్ను కూడా కరుణ యొక్క అనంత సంవేదనలతో ఓతప్రోతం చేస్తున్నారు అనే అనుభూతి నాకు ఎప్పుడూ ఉండేది. నాకు ఏమి కష్టముంది, నాకు ఏమి లేదు, ఇలా ఆలోచించుటకు నాకు వ్యవధి ఎక్కడ ఉన్నది? నా మనస్సు నాకు ఏ సుఖ సాధనాలు కావాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలము పీడిత మానవత యొక్క వ్యధ వేదనలే నా రోమ రోమల్లో నిండిపోయి నా విశ్వవ్యాపి శరీరము పరివారమును సుఖముగా ఉంచుటకు ఏమి చేయాలి అనే ఆలోచనే నిరంతరము ఉన్నది. నేను పొందిన దానిలోని ప్రతి ఒక్క కణాన్ని ఈ లక్ష్యము కొరకే ఖర్చు పెట్టాను. శోక సంతాపముల యొక్క వ్యాపకతను తొలగించి సంతోషముతో ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడటానికి కొంత సహాయము నేను కూడా చేశాను. ఎన్ని రాత్రులు నేను ఏడుస్తూ వెక్కుతూ చిన్న పిల్లల వలె ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ గడిపాను ఎంతమందికి తెలుసు? ప్రజలు నన్ను సంతుడని, సిద్ధపురుషుడని, జ్ఞాని అని అనుకుంటారు. ఇంకొందరు రచయిత అని, విద్వాంసుడని, వక్త అని, నేత అని అనుకుంటారు. కానీ నా అంతఃకరణాన్ని తెరచి చూసి ఎవరు అర్థం చేసుకున్నారు? ఎవరు అర్థం చేసుకున్నారు? ఎవరైనా చూడగలిగితే ఈ ఎముకల గుడారములు మానవీయ వ్యథ వేదనల యొక్క అనుభూతులతో హాహాకారము చేస్తున్న, కరుణ ఆక్రందనలు చేస్తున్న ఒక ఉద్విగ్న ఆత్మ ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది. ఎక్కడ ఆత్మజ్ఞానం ద్వారా పొందే నిశ్చింతత, నిర్ద్వంద్వత? ఎక్కడ కరుణ ఆక్రందనలు చేసే నా అంతరాత్మ? ఈ రెండింటికి ఏ విధమైన పోలిక లేదు. అందువల్ల ఎప్పుడు నేను అనుకుంటాను, నిశ్చింతత, ఏకాగ్రత, సమాధి సుఖము ఇవ్వగలిగే జ్ఞానము నాకు చాలా దూరం, అవి నాకు దొరకవేమో కూడా. ఎందుకంటే ఈ బాధలోని నాకు భగవంతుడు కనిపించినప్పుడు, బాధాతప్తుల కన్నీరు తొడగటములోనే ఆనందము పొందగలిగినప్పుడు, నిష్క్రియమైన మోక్ష సమాధుల కొరకు నా మనస్సు కోరుకుంటుంది అని అనుకోను. కోరికే లేకపోతే ఇక అది ఎలా సిద్ధిస్తుంది? పుణ్యము పరోపకార దృష్టితో నేను ఏదైనా చేసినట్లు గుర్తులేదు. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నటకు సాధన చేసినట్లు నాకు స్మరణ లేదు. ఆత్మవత్ సర్వభూతేషు అనే ఆత్మవిస్తార సాధన వల్ల సర్వత్రా నన్ను నేను దర్శించుకున్నప్పుడు ఇతరుల వ్యథ వేదనలు కూడా నావిగా మారిపోయాయి. అవి ఎంతలా గుచ్చుకొని బాధ కలగజేస్తున్నాయి అంటే, వాటికి చేయగలిగే తక్షణ నివారణోపాయముల మీదే దృష్టి ఉండేది. ఇక పుణ్యకార్యాలు ఎవరు చేస్తారు? పరమార్థం కొరకు ప్రయత్నము చేసే సమయమేది? ఈశ్వరుణ్ణి ప్రసన్నము చేసుకుని స్వర్గముక్తుల ఆనందం ఎవరి కొరకు? విశ్వమానముని పీడయే నా పీడ అయినప్పుడు మొదట దానిని నివారించుకోవాలి గదా. ఇక మిగతా విషయాలు అవకాశము అవసరము వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చు. నా జీవితంలోని క్రియాకలాపాల వెనకాతల ఏమి ప్రయోజనము ఉన్నదో ఎవరైనా తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే, ఎన్ని క్షణాలు సంత సజ్జనుల సద్భావముల సత్ప్రవృత్తుల స్మరణ దర్శనము అవుతుందో అంతకాలం విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాను. ఎప్పుడెప్పుడు జనమానసము యొక్క వ్యథ వేదనలు నా ముందు నిల్చున్నాయో అప్పుడు నా వ్యక్తిగత పీడ కంటే అధిక కష్టమును అనుభవించాను. మీరు ఇది తెలుసుకోగలిగితే చాలు, లోకమంగళము, పరమార్థము, సేవ మొదలగు ఏ ప్రయత్నాలు నా ద్వారా ఎలా జరిగినా నా వివశత మాత్రమే. బాధ, మంట ఒక్క క్షణం కూడా నన్ను విశ్రాంతిగా కూర్చొనివ్వకపోతే నేనేమి చేయగలను? చేతులు కాళ్ళు అటూ ఇటూ విసరకుండా ఎలా ఉండగలను? ఇంతవరకు నేను చేసిన సమస్త ప్రయత్నములకు ప్రపంచం ఏ పేరు పెట్టినా, ఏ రంగుతో చూసినా, సత్యమేమిటంటే విశ్వవేదన యొక్క ఆంతరిక అనుభూతి కరుణ సంవేదనల రూపం ధరించింది. నేను విశ్వవేదనను నా ఆత్మవేదనగా అనుభూతి చెంది దాని నుండి ముక్తి చెందుటకు బాధపడే వ్యక్తి చేసే ప్రయాసే చేస్తూ ఉన్నాను. భావనలు ఎంత ఉగ్రమయ్యాయి అంటే నన్ను నేనే మర్చిపోయాను. త్యాగము, సంయమనము, నిరాడంబరత, అపరిగ్రహము మొదలగు వాటి దృష్టితో నా క్రియాకలాపాలను చూసేవారు ఇది అర్థం చేసుకోండి. నా అంతఃకరణను ఏ మూసలో పోసాలో ఇవన్నీ దాని స్వాభావికమైన పరిణతులు. సమృద్ధి, ప్రగతి, సుఖ సామగ్రి, మెప్పుదల నాకు ఇష్టం లేదు అని నేను నిశ్చయంగా చెప్పలేను. వీటిని నేను కావాలని చిజించాను అనేది సత్యం కాదు. నిజానికి విశ్వమానవుని వ్యధ నా అంతరంగ వేదనగా మారి నన్ను ఎలా ఆవరించింది అంటే, నా గురించి ఆలోచించి ఏదో చేయటానికి అవకాశమే దొరకలేదు. ఈ ప్రసంగం విస్తృతమే అయినది. ఈ విస్తృతిని ఎవరైనా తపశ్చర్య అని, సంయమనము అంటే అది వారిష్టం. కానీ స్వజనులకు నా జీవన పుస్తకంలోని ఉపయోగపడే కొన్ని పుటలు తెరచి చదివిస్తున్నప్పుడు వాస్తవ స్థితి తెలపటము ఉచితము. నా ఉపాసన, సాధన కలిసి మనసు జరిగేది. భగవంతుడిని, పరమాత్మని నేను ప్రకాశ రూపంలో నా ఆత్మలో ప్రవేశించి తుచ్చతను గొప్పతనంగా మార్చమని ప్రార్థించాను. నా యొక్క క్షుద్రత ఆయన గొప్పతనంలో విలీనమవటానికి ఆయన శరణు కోరాను. ఒకే వరదానం భగవంతుణ్ణి కోరాను. నాలో అందరినీ, అందరిలో నన్ను అనుభవించగలిగే సహృదయత, విశాలత పొందాలి అని. 24 మహాపురుచరణల యొక్క జప, ధ్యాన, తప, సంయమనములు దీని చుట్టూరానే అల్లుకొనబడ్డాయి. నా సాధనాత్మక అనుభూతులు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఎందుకు చర్చిస్తున్నాను అంటే, ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి దిశలో నడవాలని ప్రయత్నిస్తే నేటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని తెలుసుకొనగలుగుతారు. వారికి నా జీవన యాత్ర ప్రత్యక్ష ఉదాహరణముగా మార్గదర్శనము చేయగలదు. నిజానికి నేను ఒక ప్రయోగాత్మక జీవితాన్ని జీవించాను. ఆధ్యాత్మిక ఆదర్శములను వ్యవహారిక జీవితముతో కలుపుకుంటూ ఆంతరిక ప్రగతి మార్గంలో దారి తప్పకుండా ఎలా సఫలత పొందగలరో దీనివల్ల తెలుసుకొనగలరు. నేను నా జీవితమంతా వీటి గురించి అన్వేషించాను. ఈ ప్రయోగాల మీదనే నా ఆలోచన ప్రక్రియ, శారీరక గతివిధులను కేంద్రీకరించాను. ఈ దిశలో నా మార్గదర్శకుని పూర్తి సహాయ సహకారాలు లభించాయి. అందువల్ల అనవసరమైన విధి విధానాలను ఇరుక్కోకుండా ఒక సూటి అయిన సాఫీ మార్గం మీద నడవగలిగాను. దాని గురించి ఎందుకు చర్చిస్తున్నాను అంటే, ఆధ్యాత్మిక మార్గములలో నడుస్తూ సునిశ్చిత సఫలత పొందటానికి ప్రత్యక్ష ఉదాహరణగా అనుసరించుటకు వారికి ఒక ప్రామాణిక ఆధారము నా జీవితము ద్వారా లభించగలదు. ఆత్మిక ప్రగతి మార్గములో ఒక సునిశ్చిత క్రమబద్ధ యోజనానుసారము నడుస్తూ నేను ఒక హద్దు వరకు నా లక్ష్యాన్ని సాధించాను. దీనిని బట్టి నా పరిశ్రమ నిరర్థకం కాదు, నా ప్రయోగము సఫలమైనది అని ఖచ్చితంగా చెప్పగలను. ఏ సిద్ధులు, విభూతులు, ఉపలబ్ధులు పొందానో వాటి చర్చ నేను చేయుట ఉచితము కాదు. వీటి గూర్చి తెలుసుకునుట, వినుట, పరిశోధనలు చేయుట నేను శరీరము త్యజించుట తర్వాతే జరగాలి. తద్వారా ఎన్ని ప్రమాణాలు వెదజల్లబడి కనిపిస్తాయంటే నమ్మని వాళ్ళను కూడా నమ్ముటకు వివశులను చేయవచ్చు. ఆత్మవిద్యా విజ్ఞానము అసత్యము కాదు. ఆ మార్గము పైన పద్ధతి ప్రకారము అడుగులు వేసేవారికి ఆశించే సఫలత ఖచ్చితంగా లభిస్తుంది. ఈ మార్గాన్ని అనుసరించేవారికి ఆత్మశాంతి, ఆంతరిక శక్తి, దివ్యానుభూతుల పరిధిలో ఉండే లెక్కలేనన్ని ఉపలబ్ధులు ఎలా లభిస్తాయో తెలుస్తుంది. దీని ప్రత్యక్ష ప్రమాణము వెతికే వారికి రాబోయే రోజులలో ఆధ్యాత్మిక విధి విధానాల పరిశోధన చేసేవారికి నా జీవన ప్రక్రియ చాలా సహాయపడుతుంది. సమయానుసారము ఇటువంటి శోధ కార్యము చేసేవారికి ఆ విశేషతలు, విభూతుల యొక్క అగణిత ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణాలు బయటపెట్టి ఆత్మవాది ప్రభుపరాయణ జీవితాన్ని పాటించిన నా వలనే సమస్తము చేకూరుతాయి.